శుభాలు తెలియచేస్తా ఉన్నాను. ఈ దినం కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న దేవుని వర్తమానము హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అనియు, చేదైన వేరు ఏదైనాను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏషా వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయిన నుండినేమో అనియు జాగ్రత్తగా చూసుకొనండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపాసక్తి సంపూర్ణుడా, మహోన్నతుడ, మీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తూ మీ పాద సన్నిధికి వస్తున్నాం. గడిచిన కాలమంతా మాకు తోడుగా ఉన్న దేవుడు, మా జీవితాల్లో అనేక మేలు చేసిన దేవుడు, ఆత్మీయంగా మమ్మలను బలపరిచిన దేవుడు, అందరి బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాం ప్రభు. మమ్మల్ని మీ విశ్వాసములో నిలవబెట్టినందుకు నిజమైన దేవుని కలిగి ఉండే ధన్యత కలిగి ధన్యతలోనికి మమ్మల్ని నడిపించినందుకు మీకు వందనాలు. ఇవది కాలమున్న ప్రభు, మేమందరము కలిసి మీ వాక్యాన్ని వినటానికి ఇష్టపడుతుండగా మీ మెల్లనైన స్వరంతో మా అందరితో మాట్లాడి మా శరీర ఆత్మలను నూతనపరచమని, మీ కుటుంబములను భద్రపరచమని ఈ ప్రార్థన మా రక్షకుడైన క్రీస్తు యేసు పేరిట వేడుకొని సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఒక అద్భుతమైనటువంటి వాక్యాన్ని హృదయకాలంలో దేవుడు మనకు అందించాలని ప్రార్థిస్తున్నాం దేవుని. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనమందరము దేవుని ప్రార్థన చేద్దాం. మన హృదయములో చేదైన వేరు ఏదైనా మొలిచి ఉన్నదేమో అని గుర్తించటానికి ఈ ఉదయకాలం దేవుడు మనకు ఒక మంచి సమయాన్ని అనుకరిస్తాం. చేదైన వేరు మన హృదయాల్లో ఏదన్నా ఈ ఉదయకాలం మొలుస్తుందేమో, ఎవరి ఆత్మీయ జీవితాన్ని వారము సరిచూసుకుందాం. చేదైన వేరు ఏదైనా మొలిచినట్లయితే అపవిత్రులమైపోతాము. ఈ మాట చెప్పగానే ఈ వాక్యము చదివిన వెంటనే నేను కూడా నా హృదయంలో చేదైన వేరు ఏదన్నా మొలుస్తుందా, నా హృదయంలో ఆ చేదైన వేరు మనలను ఆత్మీయంగా కలవరపరచి మనమే కాదు అనేకులు అపవిత్రులైపోవటానికి అవకాశం ఉంది. ఈ చేదైన వేరు అనేటువంటి మాటకు గ్రీకు భాషలో పిక్రియ అని అంటారు. పిక్రియ గ్రీకు పదం. ఈ మాటకు అర్థం ఏమిటంటే అనిమాసిటీ ఆర్ సోర్ డిస్పోజిషన్ అని ఇంగ్లీష్ లో రాయబడి ఉంది. ఇది చేదైన అనుభవము. అయితే ఈ చేదైన అనుభవము అనిమాసిటీ అనేటువంటి మాటను కూడా రాయబడి ఉంది. దేవుని వాక్యంలో శత్రుత్వము ఈ లోక సంబంధమైన శత్రుత్వము దేవునితో మనకున్న సంబంధాన్ని పోగొడుతుంది. ఈ లోక సంబంధమైన శత్రుత్వము దేవునితో మనకున్న సంబంధాన్ని పోగొడుతుంది. దేవుని వాక్యం రాసినటువంటి మాట ఏమిటంటే, బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిసారి మనం చూస్తే ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకునడి అని చెప్తాను. ఏశావుకు యాకోబుకు మధ్య ప్రారంభమైనటువంటి శత్రుత్వము ఇప్పటికీ కూడా ముగిసిపోలేదు. బైబిల్ గ్రంథంలో అనేక సందర్భాలలో శత్రుత్వాన్ని పొందుకొని దేవుని నుంచి దూరమైనటువంటి వారిని మనం చూస్తూ ఉంటాము. ఆదికాండము 4వ అధ్యాయంలో ఏబేలు తన మందలో ఉన్న తొలిచూలు పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తీసుకుని వచ్చాడు దేవుని సన్నిధికి. దేవుడు హేబేలు తెచ్చినటువంటి అర్పణను అంగీకరించాడు. కయీను పంట పొలంలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాడు. అంటే కయీను తెచ్చిన అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు. దీనికి బైబిల్ గ్రంథంలో అనేక కారణాలు రాయబడి ఉన్నాయి, దేవుడు ఎందుకు లక్ష్య పెట్టాడు, ఎందుకు లక్ష్య పెట్టలేదు అని. అయితే ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, అనిమాసిటీ ప్రారంభమైనటువంటి మొట్టమొదటి శత్రుత్వము ప్రారంభమైనటువంటి మొట్టమొదటి సంఘటన బైబిల్ గ్రంథంలో. కయూను మిక్కిలి ఆగ్రహము కాబట్టి కయూనుకు మిక్కిలి ఆగ్రహము వచ్చి అని రాయబడింది. మిక్కిలి ఆగ్రహము, ఈ మిక్కిలి ఆగ్రహము ఎవరి మీద వచ్చిందంటే తన సహోదరుని పైన. ఇది చేదైన అనుభవం. దేవుని సన్నిధిలో కూర్చున్నటువంటి మనమందరము మిక్కిలి ఆగ్రహము తెచ్చుకున్నటువంటి అనుభవాలు ఏమైనా ఉన్నాయేమో. గడిచిపోయిన కాలంలో కానీ, ఈ దినము వాక్యం వింటున్న సమయంలో కానీ మనకు చేదైన అనుభవము లేక మిక్కిలి ఆగ్రహం వచ్చినటువంటి అనుభవం ఏదైనా ఉందేమో. ఈ ఉదయకాలమున ఈ చేదుని మన హృదయంలో నుంచి తీసివేయటానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. కయూనుకు మిక్కిలి ఆగ్రహం వస్తే దేవుడు కయూను చూచి, నీకు ఆగ్రహం ఎలా, ముఖము చిన్నబుచ్చుకుని ఉన్నావేమి. అయితే ఒక ప్రశ్న, ఈ ఉదయకాలమున కూడి వచ్చిన ఎస్ఎఫ్జే సభ్యులందరికీ, దేవుని సన్నిధిలో దేవుని వాక్యంలో రాయబడినటువంటి ప్రశ్న, నీకు ఆగ్రహమేలా, నీకు ఆగ్రహమేలా. ఇది సరైన సమయం. ఒకవేళ మన హృదయంలో ఎవరి పైన అయినా ఆగ్రహము కలిగి ఉంటే ఆ చేదైన వేరును తీసివేయాలి. ఇది ఉదయకాల దేవుని సన్నిధి నుండి దేవుని ఆత్మ ప్రకారం నడుచుకోవటానికి దేవుడిస్తున్నటువంటి ప్రశ్న ఇది. నీకు ఆగ్రహమేల ఈ ప్రశ్న దేవుడు కయ్యూను అడిగాడు. ఈరోజు ఆయన సన్నిధిలో ఉన్న మనలను కూడా అడుగుతున్నాడు, నీకు ఆగ్రహమేల. ఈ వాక్యము ముగిసే సమయానికి దేవా, నా సహోదరుని పైన లేక నా స్నేహితుని పైన లేక నా తోటి ఉద్యోగి పైన లేక నా అధికారి పైన ఏ కారణం చేతన్నా నేను పెంచుకున్నటువంటి ఆగ్రహము నేను తీసివేస్తున్నాను అనేటువంటి ఆత్మీయ అనుభవంలోనికి రావాలి. నీకు ఆగ్రహమేల, ఇదే చేదైన అనుభవం. ఆగ్రహం ఉంటే చేదైన అనుభవం. ఈ చేదైన అనుభవాన్ని తీసివేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అయ్యూను తన తమ్ముడైన ఏబేలు మీద పడి అతనిని చంపెను అని రాయబడి ఉంది. ఈ ఆగ్రహాన్ని ఇలాగే విడిచిపెడితే అది చేదైన అనుభవం పెరిగి పెరిగి మనతో దేవునికి అయిష్టమైనటువంటి అనేక కార్యాలు చేయిస్తుంది. కయ్యూను సహోదరుని పైన ఆగ్రహము పెంచుకుని కయ్యూను తన తమ్ముడైన ఏబేలు మీద పడి అతనిని చంపెను అని రాయబడు. చేదైన అనుభవము మన హృదయంలో నుంచి తీసివేయాలి. అయితే గ్రీకు భాష పిక్రియ అంటే రిసెంట్మెంట్, ఎనిమాసిటీ, సో డిస్పోజిషన్. మాటలన్నీ చదివితే మనకు అర్థమయ్యేది ఏంటంటే మనము దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము ఎటువంటి రిలేషన్ ఇతరులతో కలుగున్నాము, ఎటువంటి సంబంధము ఇతరులతో కలుగున్నాము, దానిని బట్టి మనము ఎటువంటి సంబంధము దేవునితో కలుగున్నామో నిర్ణయిస్తుంది. మనము మన తోటి సహోదరులతో కలిగి ఉన్నటువంటి సంబంధం ఎటువంటిదో దేవునితో మనకున్నటువంటి సంబంధాన్ని నిర్ణయిస్తుంది. నీ సహోదరుని ద్వేషించువాడు, దేవుని వాక్యంలో రాసినటువంటి మాట ఏమిటంటే ఈస్ ఈక్వల్ టు మర్డరర్ అని. ఈస్ ఈక్వల్ టు మర్డరర్. ఇంకొక మాట ఏమిటంటే ఈ చేదన అనేటువంటి మాట మనం చదువుకున్నాము, పిక్రియ అనేటువంటి భాషకు గ్రీకు భాషలోని పదానికి సమానం అని. అయితే ఈ పిక్రియ అనేటువంటి మాట పిక్రియోస్ అనే గ్రీకు పదం నుంచి, మూల పదం నుంచి ఆరిజినేట్ అయింది. పిక్రియోస్ అంటే షార్ప్, పెయిన్ఫుల్, పాయింటెడ్, అన్ప్లెజెంట్. ఈ మాటలన్నీ కలిపి పిక్రియోస్ అంటే చేదైన అనుభవం ఎలా ఉంటుందంటే అన్ప్లెజెంట్ అని చెప్పింది. ఒకడి మీద కోపం పెంచుకుంటే నిమిష నిమిషం పెరుగుతూ ఉంటుంది. అది మన హృదయాన్ని కూడా సంతోషంగా ఉంచదు. షార్ప్, పెయిన్ఫుల్, పాయింటెడ్, అన్ప్లెజెంట్, ఈ పదాలన్నీ రాయబడి ఉన్నాయి. ఇవన్నీ కలిపితే చేదైన అనుభవం అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఈ చేదైన అనుభవము ఎటువంటిదంటే వెరీ పెయిన్ఫుల్, ఇట్స్ అన్ప్లెజెంట్. అయితే ఇటువంటి చేదైన అనుభవం ఏదైనా మొలిచి కలవరపడి మనలను దేవుని నుంచి దూరపరుస్తుందేమో, జాగ్రత్తగా చూసుకొనడి అని చెప్తా ఉన్నాడు. ఎఫెస్టి సంఘానికి రాస్తూ పరిశుద్ధుడైన పౌలు 4:31 సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము ఈ 3 మాటలు చదివినప్పుడు నాకు ఒక విషయం అర్థమవుతోంది. ఇదేమిటంటే, ప్రారంభమైనటువంటి కోపము ఎన్ని స్థాయిలలో పైకి వెళ్లిపోతూ ఉంటుంది. అన్కాన్షియస్ గా మనం ఒకరిపైన కోపం ప్రారంభిస్తే ద్వేషంతో ప్రారంభమై ద్వేషము కోపముగా మారి కోపము క్రోధముగా మారిపోయిందంట. కయ్యూను విషయంలో కూడా అదే చూస్తున్నాం. సహోదరుని ఎడ్ల ద్వేషము ప్రారంభమైంది, ద్వేషము కోపముగా మారింది, కోపము క్రోధముగా మారిపోయింది. ఈ చేదైన అనుభవం ఏదైనా కూడా ప్రారంభంలో కొద్దిగా అనిపిస్తుంటుందేమో, కానీ ఇది పెరుగుతూ మనలను దేవుని నుంచి దూరపరుస్తూ ఉంటుంది. కయ్యూను దేవుని చేత వెళ్లగొట్టబడ్డాడు. దేవుని చేత వెళ్లగొట్టబడటం అంటే దేవుని సన్నిధి నుంచి దూరపరచబడ్డాడు. ఈరోజు సహోదరుని ఎడల లేక ఎవరి ఎడలైనా కూడా చేదైన అనుభవాన్ని కలిగి ఉంటే మనం వారితో ఉన్నటువంటి అనుభవం కంటే వారిపైన మనం పెంచుకున్నటువంటి క్రోధము చేదైన అనుభవము అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. కయ్యూను ఒక మాట చెప్తా ఉంటాడు, ఆయన సన్నిధి నుంచి దూరంగా పంపించేస్తున్నప్పుడు నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది, నేను ఈ ప్రదేశం నుంచి నన్ను వెళ్లగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరినై ఉందును. ఎంత భయంకరమైనటువంటి ఆత్మీయ స్థితి! ఈ ఆత్మీయ స్థితి చూస్తే ద్వేషంతో ప్రారంభమైంది, కోపము కొనసాగి అది క్రోధముగా మారి సహోదరుని హత్య చేసే వరకు తీసుకొని వచ్చింది. ఇది చేదైన వేరు. అయితే దేవుని దోష శిక్షను చూసి నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి, లాంటి దానికంటే ముందు నన్ను వెళ్లగొట్టేతివి, దేవుని సన్నిధిని మనం దూరపరచుకుంటాం. ఆదికాండం 4:14 చదువు. నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది, నేడు ఈ ప్రదేశం నుంచి నన్ను వెళ్లగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరిన ఎంతను. చేదైన అనుభవము మన సహోదరులతో మన సంబంధాన్ని తెంచివేస్తుంది, దేవునితో మన సంబంధాన్ని దూరపరుస్తుంది. కాబట్టి ఉదయకాలమున దేవుని వాక్య హెచ్చరిక ఏమిటంటే, మనలో చేదైనది ఏదైనా ఉన్నదేమో అని సరిచూసుకునడి అని చెప్తున్నారు. దేవుని వాక్యము కేవలము అక్షరములు కాదు. జ్ఞాపకం పెట్టుకోవాలి, ఒక్కొక్క హెచ్చరిక ఆత్మ చేసేటువంటి హెచ్చరిక ఇది. ఆ హృదయాన్ని సరిచేసుకోవటానికి ఈ ఉదయకాలం దేవుడు చేసేటువంటి హెచ్చరిక నాలో చేదైనది ఏదైనా ఉన్నదేమో, చేదైన వేరు ఏదైనా మొలిచి నన్ను కలవరపరిచి దేవుని నుంచి దూరపరుస్తుందేమో. మరి ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:31 చదువుతున్నాను. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. చేదైన అనుభవాలను విసర్జించేటువంటి హెచ్చరిక ఇది. చేదైన అనుభవాలు అంటే దేవుని నుంచి మనల్ని దూరపరిచేటువంటి అనుభవాలను మనం విడిచిపెట్టాలి. కొలసీ సంఘానికి రాస్తూ పౌలు భక్తుడు మరికొన్ని చేదైన అనుభవాలను వివరిస్తా ఉన్నాడు. కొలసీ సంఘానికి రాసిన పత్రిక 3:5 కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనను, ధనాపేక్షను చంపివేయుడి. ఈ మాటలు చాలాసార్లు వింటాము. అదొక అద్భుతమైనటువంటి వాక్య సత్యం ఏమిటంటే, భూమి మీదనున్న మీ అవయవములను అనగా అని రాయబడదు. అంటే మనము జారత్వాన్ని, అపవిత్రతను, కామాతృతను, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్ష వీటన్నింటినీ అవయవాలుగా కలిగి ఉన్నామంట. అవయవాలుగా కలిగి ఉండటం అంటే దే ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ. చేదైన అనుభవము మన శారీరక అనుభవం, ఇవన్నీ కూడా మన శరీరంలో భాగము. అందుకొరకే మీ అవయవములను అనగా అని రాయబడి ఉంది. అవయవాలు ఏది అంటే జారత్వము మనకు అవయవము, అపవిత్రత, కమాతృత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష ఇవన్నీ కూడా మన దేహంలో అవయవాలే. ఇవి చేదైన అనుభవాన్ని మిగులుస్తాయి కాబట్టి వీటిని చంపివేయుడి అని పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు. చేదైన అనుభవం ఏదైనా కలిగి ఉంటే ఈరోజు మనం దేవుని సన్నిధిలో నిలబడవలసినటువంటి వారిగా ఉన్నాం. అమోసు గ్రంథం 6:12 ఒక మంచి మాట రాయబడి ఉంది. వ్యర్థమైన దాని యందు సంతోషించటం నేర్చుకున్నామంట. వ్యర్థమైన దాని యందు సంతోషించటం, దేవునికి మనలను, దేవుని నుండి మనలను దూరంగా తీసుకుని వెళ్లేటువంటి అనుభవాలలో సంతోషించేటువంటి వారిగా ఉంటే అది మన ఆత్మీయ జీవితంలో చేదైన అనుభవం, దేవుని నుంచి దూరపరిచేటువంటి అనుభవం. శారీరక సంబంధమైనటువంటి ఆశలు మనలను దేవుని నుంచి దూరంగా తీసుకుని వెళ్తాయి. దేవుని వాక్యంలో రాయబడినట్లు కామాతృత మనలను దేవుని నుంచి దూరంగా తీసుకుని వెళ్లేటువంటి చేదైన అనుభవం ఈ ఉదయకాలమున మరొకసారి ఈ చేదైన అనుభవం ఏదన్నా మనలో ఉందేమో సరి చూసుకోవటానికి దేవుడు ఒక అవకాశాన్ని ఇస్తా ఉన్నాడు. రెండవ రాసుల గ్రంథము 4:38-41 ఒక అద్భుతమైనటువంటి సంఘటన రాయబడి ఉంది. ఎలీషా గిల్గాలుకు తిరిగి వచ్చాడు. ఆ సమయంలో ఆ దేశంలో కరువు పరిస్థితులున్నాయి. అక్కడున్నటువంటి ప్రవక్తల శిష్యులు అందరూ వచ్చి ఎలీషా దగ్గర కూర్చొని ఉన్నారు. అక్కడంతా క్షామం ఉంది. అయితే ఈ పరిస్థితుల్లో ఎలీషా ఒక మాట చెప్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి వారందరికీ శిష్యులు, ప్రవక్తల శిష్యులందరిని పిలిచి కరువు సమయంలో చెబుతున్నటువంటి మాట, పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చాను. కూర చేయడానికి ఏమీ లేదు అక్కడ, ఎందుకంటే ఆ దేశం అంతా క్షామంతో ఉంది. అయితే పొలంలోనికి వెళ్లి కొన్ని కూరాకులు కోసుకొని వద్దామని వెళ్ళాడు. ప్రవక్త శిష్యులు అక్కడ వెళ్లి కూర ఆకులు, అయితే ఈ కూర ఆకులతో పాటు వీటిని ఏరుటకు, కూర ఆకులను ఏరుకోవటానికి పొలంలోనికి వెళ్లి ఈ కూర ఆకులతో పాటు ఒక వెర్రి ద్రాక్ష చెట్టును చూసి దాని గుణము తెలియక దాని తీగలు కూడా తెంపి ఒడి నిండా కోసుకుని వచ్చి వాటిని కుండలో వేశాడు. ప్రపంచంలోనికి వెళ్లేటువంటి మనము మన శారీరక అవసరాల కొరకు ఈ లోకంలో తిరిగేటువంటి మనము రెండు రకాలైనటువంటి వాటిని పోగు చేసుకుంటూ ఉంటాం. ఒకటి కూరాకులు, రెండవది వెర్రి ద్రాక్ష చెట్ల ఆకులు. ఈ రెండిటికి మధ్య వ్యత్యాసము తెలియదు. అయితే ఈ కూరాకులు మరియు వెర్రి ద్రాక్ష చెట్టు ఆకులు తెచ్చి కుండలో వేసి కూర వండిన తరువాత తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా, కుండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినక మానేది. దిస్ ఇస్ అ బిట్టర్నెస్. విషముంది. మన ప్రారంభ వచనంలో చదువుకున్నది, చేదైన వేరు అయితే ఇప్పుడు రెండవ రాజుల గ్రంథంలో 4:38-41 చేదైన వేరు కాదు, చేదైన ఆకులు రాయి ఉన్నాయి ఇక్కడ. చేదైన ఆకులు, ఈ చేదైన ఆకులను లోకంలోనికి వెళ్లి మనము తెచ్చుకున్న ఆకులేవి? కూరాకులతో పాటు చేదైన ఆకులను కూడా తెచ్చుకుంటున్నాం. లోకంలో దేవుని ప్రత్యక్షతతో ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మనము ఒక్కొక్కసారి చేదైన ఆకులను కూడా తీసుకుని వస్తున్నామేమో. చేదైన ఆకులు అంటే దేవునికి అయిష్టమైనటువంటి అనుభవాలు, కోపము, క్రోధము, మత్సరత, కాముకత్వము. పౌలు భక్తుడు ఆయన లేఖలు అనేక సార్లు ఈ చేదైన అనుభవాలను వివరిస్తూ వచ్చాడు. లోకంలో ఇటువంటి చేదైన అనుభవాలను పోగు చేసుకుంటున్నామేమో. అయితే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనకు ఒక గొప్ప కృప ఉంది. ఈ కృప ఏమిటంటే, రెండవ రాసుల గ్రంథంలోనే 4:38 నుంచి 41 వరకు మనం చదువుకున్న వర్తమానంలో 40 దైవజనుడ కుండలో విషమదని కేకలు వేసి దానిని తినక మానేది. ఎక్కడ చేదైన అనుభవం ఉందో దానికి మనము దూరంగా ఉండాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రవక్త శిష్యులు దానిని తినటం మానివేశారు. అయితే దేవుడు ఒక అద్భుతమైనటువంటి అనుభవాన్ని వారికి ఇచ్చారు. 41 ఒక అద్భుతం జరిగింది. ఎలీషా పిండి కొంత తెమ్మనెను వారు తేగ కుండలో దానిని వేసి జనులు భోజనం చేయటకు వడ్డించుడని చెప్పాను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపింపకపోయాను అని రాయపడం. వేరి తీసుకుని వచ్చిందేమో వెర్రి ద్రాక్ష చెట్టు, దాని గుణము తెలియక దాని తీగలు తెంపి మంచి ఆకులతో కలిపి కూరకుండలో వేశారు. ఈ చేదైన అనుభవము మంచి ఆత్మీయ అనుభవంతో కలిసి ఉంటుంది. ఇది మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఈ ప్రవక్తల శిష్యులు కూరాకులు వేరి తీసుకుని రావటానికి వెళ్తే, ఈ లోకంలోనికి పంపబడినప్పుడు లేక పొలంలోనికి శిష్యులను పంపించినప్పుడు వారు దృష్టింపలేకపోయినది ఏమిటంటే, ఏది కూరాకు ఏది వెర్రి ఆకు, ఈ రెండింటినీ తేడా తెలుసుకోలేకపోయారు. ఏది చేదైన అనుభవము ఏది దేవునికి ఇష్టమైన ఆత్మీయ అనుభవము. మంచి ఆత్మీయ అనుభవంలోనే ఉంటాము, ఎస్ఎఫ్జే సహవాసంలోనే ఉంటాము, కానీ మనలో మనము గుర్తించలేని ఇతరులు కూడా గుర్తించలేని ఒక చేదైన అనుభవం ఉంది. ఉదయకాలమున వీఆర్ హియర్ టు ఐడెంటిఫై, నా హృదయంలో ఉన్నటువంటి చేదైన అనుభవం ఏది. ప్రవక్తల శిష్యులు పొలంలోనికి వెళ్లి కూరాకులు మరియు వారు గుర్తించలేని పరిస్థితుల్లో వెర్రి ద్రాక్ష చెట్ల ఆకులు, ఈ రెండింటినీ కోసుకొని తీసుకుని వచ్చారు. దీనికి కారణం ఏమిటంటే ఆ రెండింటికి ఉన్నటువంటి తేడాను గ్రహించలేకపోయారు. ఒక్కొక్కసారి మనం అనుకుంటాం, మన ఆత్మీయ అనుభవంలో మనమేమనుకుంటామంటే, మనం ఎటువంటి స్థితిలో ఉంటామంటే, చేదైన అనుభవాన్ని ఇది దేవునికి అయిష్టమైనటువంటి స్థితి అని గుర్తించలేము. ప్రవక్తల శిష్యులు కూరాకులను వెర్రి ద్రాక్ష చెట్టు విషముతో కూడినటువంటి పాయిజనస్ లీవ్స్ రెండు కలిపి వండటం ప్రారంభించారు. మన జీవితంలో కూడా మంచి ఆత్మీయ అనుభవము అదే సమయంలో బిట్టర్ ఎక్స్పీరియన్స్, చేదైన అనుభవం, ఈ రెండింటిని కలిపి వండటం ప్రారంభిస్తాము. అయితే చేదైన అనుభవం లేక వర్రి ద్రాక్ష చెట్ల ఆకులను కూరాకులతో కలిపినప్పుడు మొత్తం కూర కూడా విషమైపోయింది. ఇది గుర్తించాలి. మనలో చేదైనది ఏదన్నా ఉన్నదా గుర్తించమని దేవుని వాక్యం హెచ్చరిస్తా ఉంది. ఎందుకొరకంటే మనలో ఉన్నటువంటి ఆత్మీయ స్థితి కూడా చేదైన అనుభవంగా మార్చబడక ముందే ఇది గుర్తించాలి మనం. కయ్యూను ఏబేలు ఇద్దరూ దేవుని సన్నిధిలో ఉన్నారు. కయ్యూను ఏబేలు ఇద్దరూ దేవునికి అర్పణ తీసుకుని వచ్చారు. కయ్యూను ఏబేలు ఇద్దరు కూడా అర్పణ తీసుకుని వచ్చారు, కానీ కయ్యూను హృదయంలో చేదైన అనుభవం ఉంది. ఆయన దేవుని సన్నిధికి వచ్చాడు కానీ చేదైన అనుభవం ఉంది, క్రోధం ఉంది, సహోదరుని పైన కోపం ఉంది. ఇది చేదైన అనుభవం. అయితే ఆయన సన్నిధికి వచ్చాడు కాబట్టి యేసయ్య కయ్యూను ఆయన సన్నిధిలో ఉంచలేదు. తన సహోదరుని పైన కోపము క్రోధము చూపించి అతనిని చంపిన అనుభవం కాబట్టి అటువంటి చేదైన అనుభవం వలన దేవుని సన్నిధిని కోల్పోయాడు. ఇది ప్రారంభం ఎక్కడంటే ఇద్దరు కలిసి దేవుని సన్నిధికి వచ్చారు. అంతం ఎక్కడంటే కయ్యూను దేవుని సన్నిధి నుంచి వెలువేయబడ్డాడు. అది ఆ సంఘటన మొత్తం. అన్నదమ్ములు ఇద్దరు కలిసి దేవుని సన్నిధికి వచ్చారు, కానీ చేదైన అనుభవం ఏం చేసిందంటే దేవుని సన్నిధి నుంచి కయ్యూను దూరపరిచింది. ఈరోజు మనం కూడా దేవుని సన్నిధికి వస్తాము, కానీ మనలో ఉన్నటువంటి చేదైన అనుభవం మనలను దేవుని సన్నిధి నుంచి దూరపరుస్తుంది. అయితే మనం దేవుని సన్నిధిలోనే ఉంటాము. శిష్యులు, ప్రవక్తల శిష్యులు పొలంలోనికి వెళ్లినప్పుడు వారు కోరాకు మరియు వెర్రి ద్రాక్ష చెట్టు ఆకు రెండింటిని తీసుకుని వచ్చారు. రెండు కలిసే ఉన్నాయి, ఈ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని గమనించట్లేదు. ఈ రెండింటిని కలిపి వండినప్పుడు కూరాకులన్నీ కూడా విషయంగా మార్చబడ్డాయి. అంటే మన ఆత్మీయ స్థితి దేవునికి ఇష్టం లేనటువంటి స్థితిలోనికి మార్చబడుతుంది. అందుకొరకే మనలో చేదైనది ఏదైనా ఉందో పరిశీలించుకోవాల్సినటువంటి సమయం ఇది. మనలో చేదైనది ఏదన్నా ఉందా, ఈ చేదైన అనుభవాన్ని మనలో నుంచి తీసివేయాలి. అయితే అద్భుతం ఏమిటంటే మన దేవుని కృప ఎటువంటిది అంటే దేవనాలో చేదైన అనుభవం ఉంది అని దేవుని సన్నిధికి వస్తే ఆయన ప్రేమించే దేవుడు. అందుకొరకే 41వ వచనంలో అతడు పిండి కొంత తెమ్మనను వారు తేగ కుండలో దానిని వేసి జనులు భోజనం చేయుటకు వడ్డించుడని చెప్పాను, వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపించలేదు. ఈ చేదైన అనుభవాన్ని ఇక్కడ దేవుని వాక్యంలో జబ్బు అని రాశారు. మరి ఏ జబ్బు కనిపించలేదు. చేదైన అనుభవము మనం నెమ్మదిగా మరణంలోనికి తీసుకుని వెళ్ళిపోతుంది. చేదైన అనుభవం కలిగినటువంటి కయ్యూను దేవుని సన్నిధిని కోల్పోయాడు. మొట్టమొదట కయ్యూను పరిచయం చేసినప్పుడే కయ్యూను దేవుని సన్నిధికి అర్పణ తీసుకుని రావటం ద్వారా పరిచయం చేశారు. దేవుని సన్నిధికి వచ్చినటువంటి కయ్యూను, దేవుని సన్నిధిని కోల్పోయిన కయ్యూను, ఆది కాండంలో ఉన్నటువంటి ఆ సంఘటన, దేవుని సన్నిధికి అర్పణతో వచ్చిన కయ్యూను, దేవుని సన్నిధి నుంచి వెలివేయబడినటువంటి కయ్యూను, ఈ రెండింటి మధ్య తేడా ఏమిటంటే చేదైనది ఏదైనా ఉన్నదో కయ్యూను చూసుకోలేదు. అయినా కూడా దేవుడు కయ్యూను ప్రేమించాడు. కయ్యూను ప్రేమించి కయ్యూను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాడు. అయ్యో, నువ్వు నాకు ఇచ్చినటువంటి దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. అయితే యేసయ్య ప్రేమించి ఒక మాట చెప్పాడు, ఎవడైనా కయ్యూను చంపిన ఎడలా వానికి ప్రతిదండన ఏడంతలు కలుగునని చెప్పాను. మరియు ఎవడైనా కయ్యూను కనుగొని అతనిని చంపకండినట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేసాను. కయ్యూను ఏబేలును చంపాడు, కాని దేవుడు కయ్యూను చంపడానికి ఇష్టపడలేదు. కయ్యూను ఎవ్వరు కూడా చంపకుండా ఉండటానికి అతనిపైన ఒక గుర్తు వేశాడు. ఇది దేవుని ప్రేమ. చేదైన అనుభవం కలిగినప్పుడు ఆయన ప్రేమించేటువంటి దేవుడు. చేదైన అనుభవం, మనం చదువుకునేటువంటి వాక్య భాగంలో శిష్యులు వెళ్లి చేదైనటువంటి కూరను తీసుకుని వస్తే ఆ కుండలో పిండి వేసి ఏ జబ్బు లేనటువంటి కూరగా మార్చివేశాడు. దేవుడు చేదైన అనుభవాన్ని దూరపరచడానికి ఇష్టపడతా ఉన్నాడు. మనలో చేదైన అనుభవం ఏదన్నా ఉన్నదా? బిట్టర్ ఎక్స్పీరియన్స్ ఏదన్నా ఉన్నదా? రోమీలకు రాసిన పత్రిక, రోమీలకు రాసిన 3వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం పద్నాలుగో వచనం చదువుతున్నా. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి, రక్తము చిందించుట వారి పాదములు, రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి, నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్నవి, శాంతి మార్గము వారు ఎరుగరు, వారి దృష్టి ఎదుట దేవుని భయము లేదు. ప్రతి నోరు మూయబడినట్లు వారి దృష్టి ఎదుట దేవుని భయము లేదు. ఇది చేదైన అనుభవము. చేదైన అనుభవం ఎటువంటిదంటే వారి పెదవుల కింద విషసర్పమున్నది అని రాయబడి ఉంది. వారి పెదవుల కింద విషసర్పము, ఇది చేదు. వారి గొంతుక తెరిచిన సమాధి, తమ నాలుకతో మోసం చేదురు, వారి పెదవుల కింద విషసర్పమున్నది. చేదైనటువంటి పాయిజనస్. ఇప్పటి వరకు మనం పాయిజనస్ రూట్ చూసాము, పాయిజనస్ లీఫ్ చూసాము, ఇప్పుడు మనం చూస్తా ఉన్నాము పాయిజనస్ లిప్స్ చూస్తా ఉన్నాం. పాయిజనస్ లిప్స్, పాయిజనస్ రూట్, చేదైన వేరు, పాయిజనస్ లీఫ్ మనం చదువుకున్నాం, చేదైన ఆకు. అయితే మనుషుల గురించి చెప్తూ, చేదైనటువంటి లిప్స్, వారి పెదవుల కింద విషసర్పమున్నది అని రాయబడి ఉంది. ఈ చేదైన అనుభవాన్ని దేవుడు మార్చడానికి ఇష్టపడతా ఉన్నాడు. మన ఆత్మీయ జీవితంలో ఒకవేళ మనము చేదైనటువంటి అనుభవాలు, దేవుని నుంచి మనల్ని దూరపరిచేటువంటి అనుభవాలు, దేవుని సన్నిధి నుంచి మనలను వేరుపరిచేటువంటి అనుభవాలు ఉన్నట్లయితే, ఆయన దేవుడు ఇష్టపడుతున్నటువంటిది ఏమిటంటే ఈ చేదైనటువంటి వేరు మొలిచి అది మనలను కలవరపరుస్తుందేమో, ఈ చేదైన వేరు నుండి మనం ఒకవేళ అపవిత్రులమైపోతామేమో. ఆయన చేదైన వేరును దేవుని యొక్క ప్రాఫెట్ అయినటువంటి, ప్రవక్త అయినటువంటి వారు చేదైనటువంటి ఆకును, చేదైనటువంటి ఆకును ఏ జబ్బు లేనటువంటి ఆకుగా మార్చివేశారు. యువదీకాలంలో మనలో ఉన్నటువంటి చేదైన అనుభవాన్ని ఆయన మార్చివేయటానికి ఇష్టపడతా ఉన్నాడు. మనకందరికీ తెలిసినటువంటి మరొక అనుభవం ఉంది, చేదైన నీరు గురించినటువంటి అనుభవం. చేదైన నీరు, నిర్గమకాండము 15వ అధ్యాయం 22వ వచనం, మోషే ఎర్ర సముద్రం నుండి జల్లను సాగు చేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్లి దానిలో 3 దినములు నడిచి అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిది. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీరు త్రాగలేకపోయిరి. చేదైన వేరు చూసాము, చేదైన ఆకులు చూసాము, చేదైనటువంటి పెదవులు చూసాము వారి పెదవుల క్రింద, చేదైనటువంటి పెదవులు, ఇప్పుడు చేదైనటువంటి నీరు. మారా నీరు చేదైనవి గనక వారు ఆ నీరు త్రాగలేకపోయేది. అందువల్ల దానికి మారా అని పేరు కలిగను. మారా అంటే నీరు అనుకుంటున్నాం, కానీ మారా అనేది ఒక ఆత్మీయ అనుభవము. మారా అనేది ఆత్మీయ అనుభవం. రూతు ఒక మాట చెప్తా ఉంది. రూతు గ్రంథము 1వ అధ్యాయంలో, ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేశాను కనుక నన్ను నయోమి అనక మారా అనుడి అని చెప్పింది. మారా అంటే ఒక ఆత్మీయ అనుభవం. మారా అంటే నీరు మాత్రమే కాదు, చేదైన వేరు అంటే అది ఆత్మీయ అనుభవము, చేదైన పెదవులంటే ఆత్మీయ అనుభవము, చేదైన ఆకులు లోకంలోనికి వెళ్లి మనం కోసి తీసుకుని వచ్చిన చేదైన ఆకులు ఆత్మీయ అనుభవము. ఆకులు జబ్బులేందిగా మార్చబడ్డాయి. ఆయన నీ పెదవులను ముట్టి ఆయనకు అంగీకారమైనటువంటి మాటలు మాత్రమే మాట్లాడగలిగినటువంటి శక్తిని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. రూతు నయోమి చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, నన్ను నయోమి అనకు మారా అనండి అని చెప్తా ఉంది. దిస్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్. మారా నీళ్లు చేదైనవి, చేదైన అనుభవంలో నేను నడిచాను కాబట్టి నేను మారా అంటే. దేవుని వాక్యం చూసినట్లయితే, ప్రజలు మేమేమి తగ్గుతుందని మోషే మీద సణుగు కొనగా అతడు యెహోవాకు మొరపెట్టాను. అతడు యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను, అది ఆ నీళ్లలో వేసిన తర్వాత నీరు మధురంగా రాయను. మారాను మధురంగా మార్చినటువంటి దేవుడు. ఈరోజు చేదైన అనుభవం కలిగి ఉంటే ఆయన స్వస్థపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన స్వస్థపరిచే దేవుడు. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనం ఆఖరి భాగాన్ని చదువుతున్నాను. నేను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. మారా అనుభవం ఉంటే ఆయన స్వస్థపరచడానికి ఇష్టపడుతున్నాడు. చేదైన వేరు, చేదైన ఆకు, చేదైన పెదవులు, చేదైన నీరు, చేదైన ఆత్మీయ అనుభవం నుంచి ఆయన మనలను ఆయనకిష్టమైనటువంటి బిడ్డలుగా, ఆలోచించేటువంటి వారిగా, జీవించేటువంటి వారిగా మార్చడానికి ఇష్టపడతా ఉన్నాడు. దానిలో జబ్బు మాయమైపోయిన రాయబడి ఉంది, మారా మధురముగా మార్చబడిన రాయబడి ఉంది. ఈ ఉదయకాలమున చేదైన అనుభవం ఏదన్నా దేవుడి నుంచి దూరపరిచేటువంటి బిట్టర్ ఎక్స్పీరియన్స్ మనలో ఏదన్నా ఉంటే దాన్ని తీసుకొని ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా, ఈ లోకంలో మాదికరమైన బిడ్డలుగా జీవించేటువంటి ధన్యతను పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.